ఆల్ నేషన్స్ గాస్పెల్ పబ్లిషర్స్ ద్వారా ఎవరు కోల్పోతారు? నరకం గురించిన అసలు నిజాన్ని తెలుసుకోవచ్చు అనే భయంతో ఈ విషయం గురించి ఆలోచించకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. కొట్టాము చాలా వేగంగా నరకానికి జారిపోతారేమోనని భయపడుతున్నారు. చాలామంది ప్రజలు తమ మనస్సాక్షిని ఈ మాటలతో శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. ఆ దేవుడు ప్రేమగల దేవుడు మరియు ఎవరినీ ఎప్పటికీ నరకంలోకి త్రోసిపుచ్చడు. దీనితో వారు తమ నిత్య జీవితానికి సంబంధించిన విషయం పరిష్కరించబడిందని మరియు వారి పాపభరితమైన జీవితం పరలోకంలో అంగీకరించబడుతుందని ఊహించుకుంటారు. దుష్టులు దేవుని రాజ్యాన్ని ఆక్రమించరని మీకు ఖచ్చితంగా తెలుసు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అనైతికంగా లేదా విగ్రహాలను ఆరాధించే వ్యక్తులు లేదా వ్యభిచారులు లేదా స్వలింగ సంపర్కులు లేదా దొంగతనం చేసేవారు లేదా అత్యాశపరులు లేదా తాగుబోతులు లేదా ఇతరులను అపవాదు లేదా దొంగలు ఎవరూ వీరిలో దేవుని రాజ్యము ఉంటుంది. 1 కొరింథీయులు 6:9-10 వరకు. అయితే అపవిత్రమైనది ఏదీ పట్టణంలోకి ప్రవేశించదు. లేదా అవమానకరమైన పనులు చేసేవారు లేదా అబద్ధాలు చెప్పేవారు ఎవరూ ఉండరు. గొర్రెపిల్ల యొక్క సజీవుల పుస్తకంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే పట్టణంలోకి ప్రవేశిస్తారు. ప్రకటన 21:27. నరకం అస్సలు లేదని నిరూపించడానికి ప్రయత్నించే మరికొందరు ఉన్నారు. మరొక సమూహం మానవుడు చేసిన బోధనను కలిగి ఉంది. మరణం తరువాత మనం అగ్ని ద్వారా శుద్ధి చేయబడతాము మరియు ఆ తర్వాత స్వర్గంలోకి ప్రవేశిస్తాము. నరకం గురించిన సత్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలు ఏమి చేస్తారనేది విచిత్రంగా ఉంది. కొందరు మరణానంతర జీవితం లేదని, మనం చనిపోతేనే అంతిమమని, సమాధిని మించినది లేదని చెప్పి తప్పించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారే చనిపోవాలి, ఆ తర్వాత దేవునిచే తీర్పు తీర్చబడాలి అని దేవుని వాక్యం చెబుతోంది. 9:27. ప్రపంచ జనాభాలో మరొక వర్గం క్రైస్తవులుగా మరణించిన వారు మాత్రమే మళ్లీ జీవిస్తారని, ఇతరులు చనిపోతారని మరియు అదే ముగింపు అని నమ్ముతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి ఆశ్చర్యకరంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, మీరు చనిపోయినప్పుడు మీరు ఒక పువ్వు లేదా ఆవు లేదా పాము లేదా ఇతర జంతువు లేదా జీవి రూపంలో తిరిగి ప్రపంచానికి వస్తారని నమ్ముతారు. నరకం గురించిన వారి మనస్సును శాంతింపజేయడానికి ప్రజలు నమ్మే అనేక అబద్ధాలు ఉన్నాయి. నరకం ఉందా? అందరికంటే ఎక్కువగా మనం విశ్వసించగలిగే వ్యక్తి యేసు ప్రభువు. అతను నరకం గురించి చాలా మాట్లాడాడు. మరియు కాబట్టి మనం దేవుని వాక్యం నుండి అనేక గ్రంథాలలో కొన్నింటిని తీసుకుంటాము మరియు అతను ఏమి చెబుతున్నాడో చూద్దాం. తన సోదరుడిని పనికిరాని, మూర్ఖుడు అని పిలిచేవాడు నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది. మత్తయి 5:22. కాబట్టి నీ కుడి కన్ను నీకు పాపం చేసేలా చేస్తే దాన్ని తీసి పారేయండి. నీ శరీరమంతా నరకంలో పడేయడం కంటే నీ శరీరంలో కొంత భాగాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. నీ కుడి చేయి నిన్ను పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారేయండి. మీ శరీరం మొత్తం నరకానికి వెళ్లడం కంటే మీ అవయవాలలో ఒకటి కోల్పోవడం చాలా మంచిది. మత్తయి 5:29-30 వరకు. కాని రాజ్యంలో ఉండవలసిన వారు చీకటిలో పడవేబడతారు. అక్కడ వారు ఏడుస్తారు మరియు పళ్ళు కొరుకుతారు. మత్తయి 8:12. శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడవద్దు. బదులుగా శరీరాన్ని మరియు ఆత్మను నరకంలో నాశనం చేయగల దేవునికి భయపడండి. మత్తయి 10:28. మరియు నీ విషయానికొస్తే, కపెర్నహూం, నిన్ను స్వర్గానికి ఎత్తుకోవాలనుకున్నావా? నరకానికి పడవేయబడతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదమలో జరిగి ఉంటే అది నేటికీ ఉనికిలో ఉంటుంది. మత్తయి 11:23. కలుపులను ఏ విధంగా సేకరించి అగ్నిలో కాల్చివేయబడుతుందో యుగాంతంలో కూడా అదే జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దూతలను పంపి ప్రజలను పాపం చేయడానికి కారణమయ్యే వారందరినీ తన రాజ్యం నుండి సేకరించడానికి పంపుతాడు. మరియు చెడు పనులు చేసే ఇతరులందరూ వారిని మండుతున్న కొలిమిలో పడవేస్తారు. అక్కడ వారు ఏడుస్తారు మరియు పళ్ళు కొరుకుతారు. మత్తయి 13వ వచనం 40 నుండి 42 వరకు మరియు 49 నుండి 50 వరకు. మిత్రమా, పెళ్లి బట్టలు లేకుండా ఇక్కడ ఎలా ప్రవేశించావు? రాజు అతనిని అడిగాడు, కాని ఆ వ్యక్తి ఏమీ చెప్పలేదు. అప్పుడు రాజు సేవకులతో, అతన్ని చేతులు మరియు కాళ్లు కట్టి చీకటిలో బయట పడవేయండి, అక్కడ అతను ఏడుస్తూ పళ్ళు కొరుకుతాడు. ఈ మత్తయి 22వ వచనం 12వ వచనం 13 వరకు. మీరు పాములు మరియు పాముల పుత్రులు, మీరు నరకానికి శిక్ష నుండి తప్పించుకోవాలని ఎలా భావిస్తున్నారు? మత్తయి 23:33. అయితే వారు శాశ్వతమైన శిక్షకు పంపబడతారు, అయితే నీతిమంతులు నిత్యజీవానికి వెడతారు. మత్తయి 25:46. ఇవి మొత్తం బైబిల్లోని ఒక పుస్తకంలో కొన్ని గ్రంథాలు మాత్రమే, మరియు ఇంకా చాలా ఉన్నాయి. నరకం అంటే ఏమిటి? ఒకరోజు జీసస్ తెరను వెనక్కి తీసి నరకం యొక్క సంగ్రహావలోకనం ఇచ్చాడు. లూకా 16వ వచనం 19 నుండి 31 వరకు నరకం ఎలా ఉంటుందో యేసు మనకు ఒక చిత్రాన్ని ఇచ్చాడు. మానవుని కన్ను ఇంతకు ముందెన్నడూ చూడని భయంకరమైనదాని అతను మనకు చూపిస్తాడు. నరకం యొక్క మంటలు గొప్ప శక్తితో మండుతున్నాయి, మరియు ఈ గొప్ప అగ్ని సముద్రం మధ్యలో ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి నిద్రపోలేదు, అతను మేల్కొని ఉన్నాడు, అతను సజీవంగా ఉన్నాడు, మరియు అతని చుట్టూ జరుగుతున్న ప్రతిదాని గురించి అతను స్పృహలో ఉన్నాడు. అతను తన నాలుకతో చూడగలడు, అనుభూతి చెందగలడు, వినగలడు మరియు రుచి చూడగలడు. ఈ మనిషి ఒకప్పుడు మనం ఈ భూమి మీద నడుచుకుంటూ జీవించాడు. బోధకులు లేదా ప్రవక్తలను మనలో చాలామంది విన్నట్లే ఆయన కూడా విన్నారు. విచారకరమైన విషయమేమిటంటే, మోషే మరియు ప్రవక్తలు తనతో చెప్పిన దానిని అతను పట్టించుకోలేదు. నేటిలాగే చాలామంది దేవుని వాక్యాన్ని మరియు వాక్యాన్ని బోధించేవారిని గమనించరు. ఈ మనిషి ఆలోచించలేదు, మరియు మరణం తరువాత జీవితం గురించి చింతించలేదు. దేవుడు మంచి దేవుడని, అందుకే ఆయనను నరకంలో పడేయడని భావించి, అక్కడ దిగినా నరకం నుండి బయటపడేలా ప్రార్థించేందుకు తగినంత మంది పురోహితులున్నారు. నరకం మరియు ఇక్కడ మనం అతన్ని ఈ అగ్ని జ్వాలలలో చూస్తాము. అతని ముఖాన్ని చూడండి మరియు దుహఖాన్ని చూడండి, అతని కళ్లను చూడండి మరియు నిస్సహాయత యొక్క గొప్ప భయాన్ని చూడండి. అతను తండ్రి అబ్రహంను పిలుస్తున్నప్పుడు అతని భయంకరమైన ఏడుపును వినండి, నన్ను కరుణించండి మరియు లాజరస్ను నీటిలో ముంచడానికి పంపండి, మరియు నా నాలుకను చల్లబరుస్తుంది, ఎందుకంటే నేను ఈ మంటలో చాలా బాధతో ఉన్నాను. అప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను, ఫాదర్ అబ్రహం, నాకు 5 సోదరులు ఉన్న లాజరస్ని నా తండ్రి ఇంటికి పంపండి. అతను వెళ్లి వారిని హెచ్చరించనివ్వండి, నొప్పి ఉన్న ఈ ప్రదేశానికి రావద్దు. వారికి మోషే మరియు ప్రవక్తలు ఉన్నారని, మరియు వారు వారి మాట వినాలని తండ్రి అబ్రహం అతనికి చెప్పాడు. అయితే నరక జ్వాలలో ఉన్న ఈ వ్యక్తి ఎవరైనా మరణం నుండి లేచి వెళ్లి హెచ్చరిస్తే వారు వింటారని చెప్పాడు. అయితే అబ్రహాము ప్రవక్తల మాట వినకపోతే తాను మూతులలో నుండి లేచిన వారు ఎవరి మాట వినరని చెప్పాడు. ఈరోజు మన స్నేహితులు మరియు బంధువులు ఎంతమంది నరకం యొక్క బాధాకరమైన మంటల్లో ఉన్నారు, మరియు వారు తిరిగి వచ్చి నరకం యొక్క సత్యం మరియు వాస్తవికత గురించి మమ్మల్ని హెచ్చరించాలని కోరుకుంటున్నారా? వారు తిరిగి రాలేరు. మనకు దేవుని వాక్యం ఉంది, మరియు దానిని నమ్మాలి. యేసు మూతులలో నుండి లేచాడు, మరియు ఎంతమంది ఆయనను విశ్వసించారు? కేవలం కొన్ని మాత్రమే. నరకంలోని బాధ కొద్దికాలం మాత్రమే కాదు, ఎప్పటికీ ఉంటుంది. నాకు దూరంగా దేవుని శాపానికి గురైన మీరు, డెవిల్ మరియు అతని దేవదూతల కోసం సిద్ధం చేసిన శాశ్వతమైన అగ్నికి దూరంగా ఉండండి. మత్తయి 25:41. అప్పుడు వారిని మోసగించిన అపవాది అగ్ని మరియు సల్ఫర్ సరస్సులోకి విసిరివేయబడ్డాడు, మరియు వారు ఎప్పటికీ మరియు పగలు మరియు రాత్రి హింసించబడతారు. సజీవుల పుస్తకంలో అతని పేరు వ్రాయబడని వ్యక్తి సరస్సులో పడవేయబడ్డాడు. అగ్ని ప్రకటన 20:10-15 వరకు. అక్కడ వాటిని తినే పురుగులు ఎన్నటికీ చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు. మార్క్ 9 నుండి 48 వరకు. నరకం అనేది వేదన మరియు బాధ మరియు నొప్పి యొక్క ప్రదేశం. ఏడుపు పళ్ళు కొరుక్కుంటూ ఉంటాయని బైబిల్ చెబుతోంది. అగ్ని నొప్పిని కలిగిస్తుంది మరియు ప్రజలు ఏడ్చరు మరియు ఏడుస్తారు మరియు వారు చనిపోయినట్లయితే లేదా మరణానంతర జీవితం లేనట్లయితే వారి పళ్ళు కొరుకుతారు. మనం ప్రకటన 20:12 చదువుతాము, మరణానంతర జీవితం ఉంది మరియు నేను చనిపోయినవారు పెద్దవారు మరియు చిన్నవారు అనే తేడా లేకుండా సింహాసనం ముందు నిలబడి చూశాను. మనం మరణానంతరం నరకానికి వెళితే దాని అగ్ని యొక్క హింస మరియు బాధను మనం ఎప్పటికీ మరియు ఎప్పటికీ అనుభవిస్తాము. ఎవరు నరకానికి వెళతారు? డెవిల్ మరియు అతని దేవదూతల కోసం నరకం సిద్ధం చేయబడింది. పాపం చేసి సాతాను స్వరాన్ని వినేవాళ్లందరూ మరియు సజీవుల పుస్తకంలో పేర్లు వ్రాయబడని వారందరూ కూడా ఈ అపరాధ స్థలానికి వెళతారు. మత్తయి 25:41 మరియు ప్రకటన 20:15. ఇందులో మనమందరం, మీరు మరియు నేను, ప్రతి ఒక్కరూ పాపం చేశారు మరియు దేవుని రక్షక సన్నిధికి దూరంగా ఉన్నారు. రోమన్లు 3:23. పాపం ఒక మనిషి ద్వారా ప్రపంచంలోకి వచ్చింది మరియు అతని పాపం దానితో మరణాన్ని తెచ్చింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ పాపం చేసినందున మరణం మొత్తం మానవ జాతికి వ్యాపించింది. రోమన్లు 5:12. ఆడం చేసిన పాపం వల్ల మనందరి మీదికి మరణం వచ్చింది, నువ్వు నేను చనిపోవాలి. అదేవిధంగా పాపం మీకు మరియు నాపైకి వచ్చింది మరియు మనమందరం దేవుని దృష్టిలో పాపులమే. మనకు పాపం చేయాలనే కోరికతో మరియు దేవునికి అవిధేయతతో కూడిన పాపపు స్వభావం ఉంది. ప్రజలు పాపం చేయడం నేర్పించాల్సిన అవసరం లేదు, వారు సహజంగా చేస్తారు. దేవునికి విధేయత చూపడం, వారి జీవితాలను ఆయనకు సమర్పించడం మరియు ఆయనను సేవించడం ప్రజలకు నేర్పించాలి. మనుష్యులందరి పాపపు స్వభావము వలన మనమందరం భగవంతుని రక్షక సన్నిధికి దూరంగా ఉండి నరకం వైపు పయనిస్తున్నాము. బట్ అది తెలుసుకోవాలని ఉన్నా లేకున్నా భయంకరమైన నరకానికి జారిపోతున్నాము. లార్డ్ లార్డ్ అని ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు మరియు ప్రతివారం కొన్ని చర్చి వేడుకలను పునరావృతం చేస్తారు, కానీ ప్రభువును తమ రక్షకుడిగా తెలుసుకోలేరు మరియు మళ్లీ జన్మించలేదు. వారు కూడా ఖచ్చితంగా నరకంలో కనిపిస్తారు. మత్తయి 7:21-23 వరకు. క్రైస్తవులమని చెప్పుకునే వారు కూడా ఉన్నారు, కానీ మంచి ఫలాలు ఇవ్వరు, వారు కూడా అగ్నిలో వేయబడతారు. మత్తయి 7:19. మనలో కనిపించకూడని మన పాపపు స్వభావాలు ఏమిటంటే అనైతికమైన, నీచమైన మరియు అసభ్యకరమైన చర్యలు, విగ్రహాలను పూజించడం మరియు మంత్రవిద్య. ప్రజలు శత్రువులుగా మారుతారు మరియు వారు పోరాడుతారు. వారు అసూయ, కోపం మరియు ఆశయాలు కలిగి ఉంటారు. వారు పార్టీలుగా విడిపోతారు మరియు గుంపులు. వారు అసూయపడతారు, తాగుతారు, ఉద్వేగం కలిగి ఉంటారు మరియు ఇలాంటి ఇతర పనులు చేస్తారు. నేను ఇంతకు ముందు చేసినట్లుగా ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వీటిని చేసేవారు దేవుని రాజ్యాన్ని కలిగి ఉండరు. గలతీయులు 5:19-21 వరకు. మనల్ని మనం క్రైస్తవులుగా పిలుచుకుంటే ప్రపంచం మనలో ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, వినయం మరియు ఆత్మనిగ్రహాన్ని చూడాలి. గలతీయులు 5:22-24 వరకు. నరకంలో కనుగొనబడిన వారు యేసు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా శుద్ధి చేయబడనివారు, తమ పాపాలను విడిచిపెట్టని వారు, శాశ్వతమైన జీవమైన దేవుని బహుమతిని అంగీకరించని వారు మరియు అవిధేయత ద్వారా చికిత్స చేసేవారు. పాపం నుండి వారిని శుద్ధి చేసిన దేవుని ఒడంబడిక రక్తం చౌకగా. హెబ్రీయులు 10:29. యూదు నాయకుడైన నికోదేమస్తో ప్రభువు మాట్లాడి, నేను నీతో నిజం చెప్తున్నాను, అతడు మళ్లీ జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని ఎవరూ చూడలేరు అని చెప్పాడు. జాన్ 3:3. అతను నాయకుడు మరియు చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ స్వర్గంలో ప్రవేశించడానికి అతను ఇంకా జన్మించాలని ప్రభువు అతనికి చెబుతున్నాడు. మనం మళ్లీ పుట్టకపోతే మనం ఎంత మంచిగా జీవించినా మనం ఖచ్చితంగా నరకానికి వెళ్తాము. బ్రేక్ టైం 5:00 ఎంఎస్. అయితే దేవుని కుమారుడిని తృణీకరించే వ్యక్తి గురించి ఏమిటి? అతనిని పాపం నుండి శుద్ధి చేసిన దేవుని ఒడంబడిక రక్తాన్ని ఎవరు చౌకగా పరిగణిస్తారు? కృప యొక్క ఆత్మను ఎవరు అవమానిస్తారు? అతనికి అర్హమైన శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. నేను ప్రతీకారం తీర్చుకుంటాను, నేను తిరిగి చెల్లిస్తాను, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని ఎవరు చెప్పారో మనకు తెలుసు. హెబ్రీయులు 10:29. ఇది చాలా భయంకరమైన విషయం. 31 ఎవరు మమ్మల్ని నరకానికి పంపుతారు? దేవుడు ప్రేమికుడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పటికీ నరకానికి పంపడు అని చాలామంది అంటారు. అలాంటప్పుడు ప్రజలు నరకానికి ఎలా వెళతారు? దేవుడు తన గొప్ప ప్రేమలో మనకోసం తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మరియు అతను లేదా ఆమె శాశ్వతత్వం ఎక్కడ గడపాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ఒక్కొక్కరికి విడిగా ఉంటుంది. దేవుడు ఈ ఎంపికను మీకు మరియు నాకు వదిలిపెట్టాడు, మరియు స్వర్గం మరియు నరకం గురించి మనమే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. మనం స్వర్గానికి వెళ్లాలనుకుంటే మనకు మార్గం స్పష్టంగా చూపబడింది. మనం భగవంతుని రక్షణ మార్గాన్ని అంగీకరించకుండా నిర్లక్ష్యం చేస్తే లేదా దానిని అంగీకరించకూడదని ఎంచుకుంటే, కొంతకాలం పాపపు భోగభాగ్యాలను అనుభవించాలని ఎంచుకుంటే, మనల్ని మనం నరకానికి పంపిస్తున్నాము, ఎందుకంటే అది అక్కడికి వెళ్లే మార్గం. మీకు మరియు నాకు స్వర్గానికి మరియు నరకానికి మార్గం చూపబడింది. కాని మీరు మరియు నేను ఏ రహదారిని ఎంచుకోవాలో మరియు దాని గమ్యానికి వెళ్లే రహదారిని నిర్ణయించేది ఎలా తప్పించుకుంటా? డబ్బు అవసరం లేని, మీకు ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం లేని, మీరు అంగీకరించే ముందు మంచి జీవితాన్ని గడపాల్సిన అవసరం లేని, మరియు దానికోసం మిమ్మల్ని పని చేయమని దేవుడు మాకు తప్పించుకునే మార్గాన్ని చేశాడు. దేవుని మార్గం ఉచితం, అది పాపికి మరియు మంచి వ్యక్తికి కూడా. నేర్చుకోని పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిని అర్థం చేసుకోవచ్చు మరియు అంగీకరించవచ్చు. ఇది అద్భుతమైనది, మహిమాన్వితమైనది, మరియు శాంతి మరియు ఆనందాన్ని తెస్తుంది. దేవుని మార్గం మన భుజాల నుండి పాపపు భారాన్ని తీసివేస్తుంది, మరియు దేవుని కాడి సులభం మరియు అతని భారం తేలికైనది. మత్తయి 11:28-30. దేవుని మార్గం మన పాపాల కోసం పశ్చాత్తాపం చెందడం మరియు మరలించడం. మనం చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపపడి వాటి నుండి తప్పుకోవాలి. కాని ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మీ విచారం మీ మార్గాలను మార్చింది, ఎందుకంటే దేవుడు ఉపయోగించే విచారం మోక్షానికి దారితీసే హృదయ మార్పును తెస్తుంది. 2 కొరింథీయులు 7:9-10. మీరు మీ పాపాలను విడిచిపెట్టినట్లు చూపించే పనులు చేయండి. 3:8 నేను మీతో చెప్తున్నాను, పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపపడే ఒక పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. 15:7 ఇది వ్రాయబడినది, మెస్సీయ బాధపడాలి మరియు 3 రోజుల తరువాత మరణం నుండి లేవాలి, మరియు అతని పేరులో పశ్చాత్తాపం మరియు పాపక్షమాపణ గురించి సందేశం అన్ని దేశాలకు బోధించాలి. 24:46-47. దేవుడు దయగలవాడని మీకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని పశ్చాత్తాపపడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 2:4 పరిశుద్ధాత్మ యొక్క నిశ్చయత ద్వారా మనం ఎంత గొప్ప పాపులమో మనం చూసినప్పుడు, మరియు మనం పశ్చాత్తాపపడి పశ్చాత్తాపపడుతున్నాము, అప్పుడు మనం కూడా మన పాపాలను ఆయనతో ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆయన మన పాపాలను క్షమించి మన తప్పులన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తాడు. 1 యోహాను 1:9 యేసు మన కొరకు ఏమి చేశాడో మనం కూడా నమ్మాలి మరియు విశ్వాసంతో అంగీకరించాలి. యుమోషే ఎడారిలో ఒక స్తంభంపై కంచు పామును ఎత్తినట్లుగా మనుష్యకుమారుడు కూడా అతనిని నమ్మే ప్రతి ఒక్కరూ పైకి లేపబడాలి, నిత్యజీవము కలిగియుండును. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, ఆయన తన ఏకైక కుమారుని ఇచ్చెను, తద్వారా ఆయను విశ్వసించే ప్రతి ఒక్కరూ చనిపోకుండా నిత్యజీవము పొందుదురు. దేవుడు తన కుమారుని లోకమునకు తీర్పు తీర్చుటకు పంపలేదు, దాని రక్షకుడిగా ఉండు. కుమారునిపై విశ్వాసం ఉంచేవాడు తీర్పు తీర్చబడడు, కాని విశ్వసించనివాడు దేవుని ఏకైక కుమారుని విశ్వసించలేదు. కాబట్టి ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాడు. కుమారునిపై విశ్వాసం ఉంచే వ్యక్తికి నిత్యజీవం ఉంది, కుమారునికి అవిధేయత చూపే వ్యక్తికి జీవం ఉండదు. కాని దేవుని శిక్షలో ఉండండి. జాన్ 3:14-18 మరియు 36 వరకు, నేను మీతో నిజం చెప్తున్నాను, నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. అతడు తీర్పు తీర్చబడడు, అయితే అప్పటికే మరణములో నుండి జీవము పొందియున్నాడు. యోహాను 5:24, దేవుని కృప వల్లనే మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు. ఇది మీ స్వంత ప్రయత్నాల ఫలితం కాదు, కాని దేవుని బహుమతి. దాని గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోలేరు. ఎఫెసీయులకు 2:8, ఆదాము పాపము చేసినందున మరణము మరియు పాపము మనుష్యులందరిపైకి వచ్చెను, అయితే పాపము చేయని దేవుని కుమారుడైన యేసు మన స్థానములో నీ కొరకు మరియు నా కొరకు మరణించినందున మనము నిత్యజీవమును పొందగలము. ప్రజలందరూ ఆదాముతో ఐక్యత వలన మరణించినట్లే క్రీస్తుతో వారి ఐక్యత కారణంగా అందరూ బ్రతికించబడతారు. 1 కొరింథీయులు 15:22, కాబట్టి మనం చేయవలసింది చాలా తక్కువ మరియు ఖర్చు ఏమీ లేదని మీరు చూస్తారు. మనము మన పాపములను గూర్చి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని యేసుక్రీస్తును మన ప్రభువు మరియు రక్షకునిగా విశ్వసించి అంగీకరించాలి. చెల్లించడం మరియు ఇవ్వడం అన్నీ చేసేవాడు ప్రభువైన యేసు. అతను కల్వరి శిలువపై తన స్వంత జీవితంతో మీ మోక్షానికి చెల్లించాడు. అతను తన విలువైన రక్తంతో మన హృదయాలను శుద్ధి చేస్తాడు. అతను మన అనేక పాపాలను క్షమించాడు. ఆయన మనకు దేవుని పిల్లలుగా మారే హక్కును ఇస్తాడు, మరియు ఆయన మనలను అంగీకరించి మనలను తన స్వంతం చేసుకుంటాడు. యోహాను 1:12, యేసు ఎంత అద్భుతమైన, మహిమాన్వితమైన మరియు ఉచిత రక్షణను అందిస్తున్నాడు. ఈ మోక్షాన్ని స్వీకరించండి మరియు ఇప్పుడు యేసును అంగీకరించండి. ఒక భక్తిహీనుడు ఒకప్పుడు ఒక క్రైస్తవుని తన మతం వల్ల ప్రయోజనం లేదని, దానికి అతడు ఎప్పటికీ మంచివాడు కాదని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. అవిశ్వాసిని అడిగాడు, మీ యేసు మీకోసం ఏమి చేశాడు? క్రైస్తవుడు చెప్పాడు, అతను నన్ను రక్షించాడు. భక్తిహీనుడు, ఈ మరి అది ఏమిటి? మరియు అతను మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో నమ్మశక్యం కాని చిరునవ్వు ఉంది. క్రైస్తవుడు, నాతో పాటు తలుపు దగ్గరకు అడుగు, నేను మీకు చూపిస్తాను అని బదిలిచ్చాడు. అలా కలిసి డోర్ దగ్గరికి నడిచి బయటకి అడుగు పెట్టారు. క్రైస్తవుడు ఆ తర్వాత పొడి ఆకులను సేకరించి పెద్ద వృత్తం లేదా ఉంగరాన్ని తయారుచేశాడు. అతను ఒక పురుగు కోసం వెతికాడు, మరియు ఒకదాన్ని కనుగొన్న తరువాత అతను దానిని రింగ్ మధ్యలో ఉంచాడు. అప్పుడు అతను కొన్ని అగ్గిపుల్లలను తీసుకుని పురుగు చుట్టూ ఉన్న ఎండు ఆకులకు నిప్పు పెట్టాడు. అవిశ్వాసుడు ఆశ్చర్యంగా చూశాడు. నిప్పు యొక్క వేడిపేద పురుగును సమీపించే కొద్దీ అది మెలికలు తిరుగుతూ బాధ యొక్క లక్షణాలను చూపించింది, కాని అది మండుతున్న రింగ్ నుండి బయటపడలేకపోయింది. క్రైస్తవుడు వెంటనే పొగలొంచి తన చేతిని దూకి పురుగును దాని ప్రమాదకరమైన స్థానం నుండి బయటకు తీసి అగ్నికి మరియు అన్ని ప్రమాదాలకు దూరంగా ఉన్న పచ్చటి గడ్డిపై ఉంచాడు. అక్కడ అని క్రైస్తవుడు చెప్పాడు, యేసు నా కోసం అదే చేశాడు. నేను నరకం యొక్క జ్వాలలకు గురయ్యాను, వారు నన్ను చుట్టుముట్టారు మరియు తప్పించుకునే అవకాశం లేదు. నేను గొప్ప పాపిని ఖండించాను మరియు నశించడానికి సిద్ధంగా ఉన్నాను, కాని యేసు నా పాపాల కోసం చనిపోవడం ద్వారా నన్ను రక్షించాడు. అగ్ని నుండి కర్రలా నన్ను లాక్కున్నాడు. జెకర్యా 3:2. ప్రియమిత్రమా, నీవు నిశ్చయంగా నరకమంటలకు దిగుతున్నప్పుడు నీవు యేసువైపు చూడలేదా? అతని నుండి తిరగండి మరియు మీ పాపాలను ఆయనతో ఒప్పుకోండి. ఆయనను నమ్మండి మరియు అంగీకరించండి, మరియు ఆయన మిమ్మల్ని రక్షించనివ్వండి. ఒక్క క్షణం వేచి ఉండకండి, కాని ఇప్పుడు ఆయనను అంగీకరించండి. మీరు ఎక్కడ ఉన్నా ఇప్పుడు ప్రభువైన యేసుకు మీ హృదయాన్ని తెరవండి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు చనిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అతను మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాడు. అతను మీ ఏడుపు వినడానికి వేచి ఉన్నాడు. ఇప్పుడే ఆయనను పలవండి, మరియు అతను తన గోరుకుట్టిన చేతిని చాచి నిన్ను అగ్నిలో నుండి పైకి లేపి శాశ్వతమైన ఆపద నుండి దూరంగా పచ్చటి గడ్డిపై ఉంచుతాడు. అతను మిమ్మల్ని స్వర్గానికి నడిపించే మార్గంలో ఉంచుతాడు. ఇప్పుడు ఆయనను నమ్మండి.